బ్రహ్మగారి లోకంలో బ్రహ్మగారు కూర్చున్న ఆసనం ఉంది కదా తెల్ల తామర పువ్వు. ఈ తెల్ల తామర పువ్వుకి కుడివైపు కొన్ని సీట్లు ఉన్నాయి, ఎడంవైపు కొన్ని సీట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు లెక్కలేదు, అన్ని ఆసనములే. ఈ ఆసనములు ఫైబర్ కుర్చీలు కావచ్చండి. మనం భూలోకవాసులం కనుక ఇవేవో కొత్తగా తయారు చేసే ఫైబర్ కుర్చీల్లో కూర్చుంటున్నాం, లేదా ఏవో చెక్క కుర్చీలు, ఇనప కుర్చీలు, కాస్త మెత్తగా ఉండే కుర్చీలు. నా అలాంటి వాడికి కాస్త ఏదో ఎత్తుగా ఉంటే బాగుంటుందని కనబడడానికి ఏదో మెత్తని ఆసనం వేశారు. కానీ బ్రహ్మగారికి కుడివైపున ఎడంవైపున అమూల్యమైన కనక సింహాసనాలు, అన్ని బంగారపు ఆసనాలు. ఈ బంగారానికి నవరత్నములు తాపడం చేయబడ్డాయి, అందుకని ఆసనాలు వేశారు. ఆ ఆసనాలలో కూర్చున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. బ్రహ్మకి కుడివైపు కొందరు, ఎడంవైపు కూర్చున్నారు కోటాను కోట్ల భక్తులు. బ్రహ్మగారు తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన దేవతలకేసి ఋషులకేసి తిరిగాడు. దేవతలారా, ఋషులారా, నా లోకంలో నాకు కుడివైపు కూర్చున్న ఈ పుణ్యాత్ములు ఎవరో తెలుసిన? ఈ కూర్చున్నవాడు తల్లిదండ్రుల్ని రోజు పూజించినవాడు, మాతృ పితృ సేవ చేసిన వాళ్ళు, భక్తితో చేసిన వాళ్ళు నా లోకానికి వస్తారు. మా నాన్న బాగుండాలి, చచ్చిపోయిన ఆయన కైలాసానికి వెళ్ళాలి అనుకున్నవాళ్ళు నాకు కుడివైపు కూర్చుంటారు. అంటే తల్లిదండ్రులు పూజిస్తే కుడివైపు కూర్చోబెట్టుకుంటారట బ్రహ్మగారు. బ్రహ్మలోకానికి వెళ్ళడం అంటే మాటలు కాదు, మనం పక్కనున్న చంద్రమండలానికే వెళ్ళామో లేదో తెలియదు. ఇదిగే జెండా పాతే ఉండవే కానీ నాకు ఇప్పటి కూడా నమ్మకం లేదు, మళ్ళీ ఎవడో వెళ్ళలేదు కాబట్టి ఈ కబుర్లు కాదు నమ్మడం. నిజంగా బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు పూజించాలి. ఇంక ఈ పక్కన కూర్చున్న వాడు ఉన్నాడు, భార్య గర్భవతిగా ఉండగా సేవ చేసేటండో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గర్భవతిగా ఉన్న భార్యని పూజిస్తే, ఆవిడ కష్ట కలగకుండా బాధ కలగకుండా సేవ చేస్తే వాడు బ్రహ్మలోకానికి వెడతాడు. భార్య గర్భవతిగా ఉండగా ఆవిడ చేత వంట చేయించేవాడు, ఆవిడని ఏడిపించేవాడు, ఆవిడకి ఏదన్నా కష్టం వస్తే పట్టించుకునేవాడు, అలాంటి వాడు నరకానికి పోతాడని శాస్త్రం. నేను ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డా కాబట్టి, ఎందుకంటే మీ అందరికీలో వీరు ఎవరినో కుర్రవాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు ఉంటే, రిటైర్ అయిన వాళ్ళకి ఇక్కడ చెప్పిన ఏం లేదులేండి. పాతకాలంలో ఏడిపించిన వాడికి ఇప్పుడు కొత్తగా చెప్పేది లేదు. కానీ కొంచెం భవిష్యత్తులో భార్య గర్భవతి అయితే మాత్రం జాగ్రత్తగా చూడాలట. గర్భవతిని ఎంత జాగ్రత్తగా చూస్తే అంత మంచిదట. అందుకేగా ఉత్తర అంటే అభిమన్యుడి భార్య గర్భవతిగా ఉండగా పాప ఉత్తరుడు చచ్చిపోయాడు, అభిమన్యుడు చచ్చిపోతే ద్రౌపది, సుభద్ర వీళ్ళంతా గర్భవతికి చాలా సేవ చేశారు, అందుకే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారట. ఎప్పుడూ గర్భవతి అయిన భార్యని చాలా జాగ్రత్తగా చూడాలి భర్త. అలా చూశాడా వాడు నరకానికి పోడు, గ్యారంటీగా బ్రహ్మలోకానికి వెడతాడు. ఆ మాత్రం ఒక 9 నెలల పాటు చూడలేరా? ఈ కథ విన్నాడు ఒక ఆయన కాశీఖండ అన్న దగ్గర. అయితే బాగుందనుకుని 9 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడే భార్యని ప్రేమగా చూసి పురుడు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఆవిడని వాళ్ళ ఇంటికి పుట్టింటి పంపేశాట కట్నం కోసం. అక్కడ ఈ 9 నెలలే చూడమని కాదు, తర్వాత కూడా భార్యని ప్రేమగా చూసుకుంటారా, హాయిగా సుఖంగా ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ? భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటే జీవితం ఎంత హాయిగా ఉంటుందో తెలిసిన. అలాగే భర్తని భార్య కూడా చూడాలి. కేవలం ఇది గర్భవతికే కాదు, ఈ గర్భమునకు మూలకారకుడైన భర్తను కూడా భార్యామణి ఇంటికి రాగానే ఏమండి కాస్త కాఫీ తాగుతారా అని ప్రేమగా పలకరిస్తాడు. ఎంత పొంగిపోతాడో, దిక్మాల మొగుడు పొద్దున సాయంకాలం దాకా సాఫ్ట్వేర్ అనే పేరుతో హార్డ్వేర్ అయిపోతాడు కదా. హైటెక్ సిటీయే కానీ ఇది పేరుకి హైటెక్ లేదు, ఏమి లేదు. ఉత్తి అక్కడికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి ఇంటికి రాగానే నీరసపడిపోతారు. అందులో సిటీ బస్సుల్లోనూ మెట్రోలోనూ నిలబడి వస్తారు కదా. రాగానే ఇంకా భర్త గారి ముఖం చూడండి ఒకసారి మీరు, ఏడాది పాటు లంకనం చేసినట్టు ఉంటాడు పాపం. అందుకని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూస్తే చాలా జాలి వస్తుంది, అంతకంటే టీచర్ల ఉద్యోగమే నయ్యం హాయిగా. ఈ పిల్లవాడు ఇంటికి వచ్చి రాగడంతో ఏమే అంటాడు. ఆవిడేదో కాఫీ ఇస్తే అదృష్టం బాగుంటే మంచి భార్య దొరికితే ఎంత కాఫీయో ఎంత టిఫినో పళ్ళ రసమో ఇస్తుంది. ఏమండి వచ్చారా, మీకోసం ఎదురు చూస్తున్నాను, కాస్త వంట తొందరగా చేసి నాకు పెట్టి మీరు పడుకోండి అందే. ఇవి వీడైపోయినట్టే వంట పేరుతో వీడు పెంట అయిపోతాడు, అదో తంట. కాబట్టి భార్యని భర్త, భర్తని భార్య ప్రేమగా చూసుకుంటే కూడా బ్రహ్మలోకానికి వెడతారు. ఇంక ఈ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా కాశీ వెళ్ళిన వాళ్ళు, క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు, క్షేత్రాలలో దాన ధర్మాలు చేసిన వాళ్ళు, నియమనిష్టలతో బతికిన వాళ్ళు. ఇంక ఎడంవైపు కూర్చున్న వాళ్ళలో నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు కాశీ మహిమ పద్మాకర్ గారు చెప్తున్నప్పుడు 7 రోజులు శ్రద్ధగా విన్నవాళ్ళు. మరీ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఆయన ఎడం భాగంలో సరస్వతి ఉంటుంది కదా, సరస్వతి పక్కన కూర్చోబెడతాట. అంటే ఎంత స్థానం ఇచ్చాడో చూడండి. మీకు ఆ లోకానికి వెళ్ళాలని కోరుకుంటే 7 రోజులు గ్యారంటీగా 6:30కి వస్తారు. మేము నరకానికి పోదాం అనుకుంటున్నామండి అనుకుంటారు. చూడండి, వాళ్ళు కాశీకి రారు, మూసీలో దూకుతారు. అందులో దూకితే గ్యారంటీగా బ్రతికుండగానే నరకం కనబడుతుంది. ఒకసారి మూసీ నదిలో స్నానం చేసి 3 ములకలు వేసిన తర్వాత వాడి జీవితంలో కాశీకే చెడతాడా? ఇంకా ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గోవుల్ని పూజించిన వాళ్ళట. గోపూజని భక్తితో చేశారా? అటువంటి వాళ్ళు, ఎంత పాపాత్ముడైన గోపూజ చేసిన వాడు నరకానికి వెళ్ళాడు. ఇంకెక్కడి నుంచి చెప్పాడు, కాశీఖండంలో గోవులలో సమస్త దేవతలు ఉంటారు. గవామంగేషు తిష్ఠంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం యస్యాత్ ఇహలోకే పరత్ర చ. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. సమస్త లోకాలు ఒక్క ఆవు శరీరంలో ఉన్నాయి. అందుకే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి. శివం అంటే మంగళము, మే నాకు, స్యాత్ అవుతుంది. యస్మాత్ ఎందువల్ల అంటే ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి కదా, అందువల్ల. అందుకే తస్మాత్ అన్నాడు. యస్మాత్ అంటే ఎందువల్ల. ఏమండి, ఆవు చుట్టూ తిరిగితే మంగళం కలుగుతుంది అంటున్నారు ఎందుకని మొదట ప్రశ్న వేసి, ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి తస్మాత్ కాబట్టి మే నాకు శివం మంగళము స్యాత్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఇహలోకే ఈ లోకంలో కూడా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆవులో 14 లోకాలు ఉన్నాయి కనుక ఈ లోకంలోనూ శుభాలు కలుగుతాయి. పరత్రచ పైకెళ్ళాక ఊర్ధ్వలోకాల్లో మనకు శుభం కలుగుతుంది. ఇహపరాలు రెండూ కలుగుతాయి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే. ఆవు అత్యంత పవిత్రమైన జీవు. బ్రహ్మంతటి వాడు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ కాశీఖండంలో, ఆవు శరీరంలో 14 లోకములు కనపడకుండా అదృశ్య రూపంలో మేము నిక్షిప్తం చేశాం, అందుకే ఆవుని పూజిస్తే ఇహం పరం రెండూ కలుగుతాయి, శుభములు కలుగుతాయి. మళ్ళీ 2వ శ్లోకంలో చెప్పాడు ఇప్పుడు, ఈ బ్రహ్మ చెప్పేది బ్రహ్మ, వింటున్నది దేవతలు, రాయబడింది స్కాంద పురాణంలోని కాశీఖండంలో. గోమయం యమునా సాక్షాత్, గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం గంగా తు యాసాం వై, గంగా క్షీరం తు యాసాం వై కిం పవిత్రమతః పరం. ఆవు పేడ, మయము అంటే పేడ అన్నమాట, గోమయం ఆవు పేడ. యమునా సాక్షాత్, యమునా నదియే. యమునా నదికి ఆవు పేడకి తేడా లేదు. అందుకే పూర్వం యమునా నదిలో స్నానం చెయ్యాలి అనుకున్నవాడు యమునకి వెళ్ళలేకపోతే ఒంటికి ఎంత పేడ రాసుకుని అప్పుడు స్నానం చేసేవారు. ఒంటికి ఆవు పేడ రాసుకు స్నానం చేస్తే యమునా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇంకా నర్మదా నదిలో స్నానం చేయాలంటే ఏం చెయ్యాలి? గోమూత్రం నర్మదా శుభ, గోమూత్రం నర్మదా నది. కాబట్టి ఆవు మూత్రం ఒంటికి రాసుకుని ఆపై మీ ఇంట్లో స్నానం చేస్తే నర్మదా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. క్షీరం గంగాతు యాసాం వై, ఇంకా ఆవు పాలు గంగ. కాబట్టి గంగలో స్నానం చేయాలంటే ఆవు పాలు కొంచెం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఏకకాలంలో ఆవు శరీరంలో గంగ ఉన్నది, పాలల్లో గంగ ఉన్నది, పేడలో యమున ఉన్నది, మూత్రంలో నర్మద ఉన్నది. 3 నదులు ఒకే చోట ఉన్నాయి. ఇంకా గంగా యమున అంటే సంగమం అవుతుంది ప్రయాగ దగ్గర, కానీ నర్మదా నది అందులో కలిసే అవకాశమే లేదే. కానీ అదే గోవుకి మీరు ప్రదక్షిణ చేసి ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు ఈ 3 ఒంటికి ఒక్కసారి ఇంత రాసుకోగలిగితే ఒకేసారి గంగా యమున నర్మదా నదులలో స్నానము చేసిన మహాఫలితం పొందుతాం. అందుకే కిం పవిత్రమతఃపరం, ఇంతకంటే ఇంక పవిత్రమేమున్నది? ఆవులో ఇన్ని నదులుంటే ఇంకా ఆవు కంటే గొప్ప వస్తువు మరెక్కడున్నది? జ్ఞానులందుకే ఆవుని భక్తితో పూజిస్తారు. శివుడు అంతటి వాడు ఏమన్నాడో తెలుసా? గావో మే పురతస్సంతు, నా ముందు ఆవులుండుగాక. గావో మే సంతు పృష్ఠత, నా వెనుక కూడా గోవులుండుగాక. పారిశ్రములలో గోవులుండుగాక. గవాం మధ్యే వసామ్యహం, ఆవుల మధ్యలోనే ఉంటానన్నాడు. మళ్ళీ కృష్ణుడు కూడా ఇదే మాట అన్నాడు, కాబట్టి ఆవుల మధ్యలో మేము ఉంటాం ఆవులు మాకు ఇష్టం 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 బాబోయ్ అని ఇటు శివుడు ఇటు విష్ణువు అంటూ ఉంటే ఆవుల కంటే పవిత్రమైన వస్తువులు మరి లేవు, అందువల్లే ఆవుల్ని పూజించిన వాళ్ళంతా నా పక్కన కూర్చున్నారన్నాడు బ్రహ్మ. వీళ్ళంతా గోవు పూజ చేసిన వాళ్ళు, గోవులను భక్తితో సేవించిన వాళ్ళు, ఇంత గోవుకి గడ్డి పెట్టిన వాళ్ళు, గోవులు దేవతలను గ్రహించిన వాళ్ళు. ఇంకా నరకలోకంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళెవరు అంటే ఆవుల్ని తిట్టిన వాళ్ళు, ఆవుల్ని ఉట్టి పశువులు అన్నవాళ్ళు. అటువంటి గడ్డిపరకతో సమానమైన పాపాత్ములు నరకంలో గడ్డిపరకలు ఎండు గడ్డిపరకలు కాలినట్టుగా భస్మైపోతారు అని బ్రహ్మ అపూర్వమైన చెప్పాడు. ఇదిగో వీళ్ళు గురువులకి ప్రదక్షిణ చేసినవాడు, మా గురువు గారు అని గురువుని భక్తితో పూజించిన వాడు ఎప్పుడు నరకానికి పడ్డ. కొంతమందికి గురుభక్తి ఎక్కువగా ఉంటుంది, అందుకే వాడు గురువు పేరు చెప్పే ఏ పనైనా చేస్తారు. అటువంటి వాళ్ళు గురువు పేరు చెప్పటం వల్ల ఇక్కడ చేసే పనుల్లోనూ శుభం పొందుతారు, శరీరం విడిచిపెట్టాక బ్రహ్మలోకానికి పోతారు. గురు మహిమ అంత గొప్పది. అసలు ఈ ప్రపంచంలో గురోరంజన్న విద్యతే, గురువు కంటే గొప్ప దేవత లేడుగాక లేడు. సమస్త దేవతలు ఎదురుగుండా ప్రత్యక్షమై ఓ పక్కన గురువు కనపడితే ముందు దేవతలకు నమస్కరించాలా గురువుకి నమస్కరించాలా అంటే ముందు గురువుకే, గురువుకి నమస్కరించాకే దేవతలకు నమస్కరించమని పురాణాలు చెప్పాయి. కబీర్దాసు ఓ దోహ రాశాడు, గురు గోవింద దోవూఖడే కాకే లాగోపాయ్ బలిహారి గురు ఆప్పునే గోవిందదియో బతాయ్. నా ఎదురుగుండా ఒకేసారి గురువు గోవిందుడు నిలబడ్డారు. ఇప్పుడు నేను ఎవరికి నమస్కారం చెయ్యాలి అనుకున్నాను. ఒక క్షణకాలంలో ఆయనకు అనుమానం వచ్చిందట కబీరుకి, ఏమని ఇక్కడ గురువు ఉన్నాడు ఇక్కడ గోవిందుడు ఉన్నాడు, ఇద్దరిలో ఎవరికి దండం పెట్టాలి. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా, ముందు గురువుకి నమస్కరించాట. ఎందుకని గురువు లేకపోతే అసలు గోవిందుడు ఉన్నాడో నాకేం తెలుసు, గోవింద అనే శబ్దం నేర్పిందే గురువు కాబట్టి ముందు గురువుకే నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. ఇంతకీ బ్రహ్మ ఏమంటున్నాడు, అందుకే గురువు అందరికంటే గొప్పవాడు, గురువులను భక్తితో పూజించిన వాళ్ళంతా నాకు అతిథులు అవుతారు, నేను వాళ్ళనే భక్తితో గౌరవిస్తాను. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధా కృతం ఏకత్ర మంత్రాః తిష్ఠంతి హవిరేకత్ర తిష్ఠతి. ఒకప్పుడు ఒకే ఒక్క జాతిని నేను సృష్టించాను, ఆ జాతి క్రమంగా రెండుగా విడిపోయింది. ఒకటి గోవులయ్యింది, రెండు విప్రులయ్యింది. గోవులలో నెయ్యి పెట్టాను, విప్రుల్లో మంత్రం పెట్టాను, ఈ రెండు ఒకప్పుడు ఒకటే. కాబట్టి ఇటు నెయ్యి ఇటు గోవులు రెండూ ఉన్నట్టయితే ఈ నేతితో వేదమంత్రములతో యజ్ఞం చేస్తే నేను సంతోషిస్తాను. యజ్ఞం చూసినవాడు, యజ్ఞంలో పాల్గొన్నవాళ్ళు నా బ్రహ్మలోకానికి వస్తారు. వీలున్నంత వరకు శివకథ వినడమే కాకుండా, ఇప్పుడు వీరంతా 7 రోజులు వింటున్నారండి, ఇప్పుడు బ్రహ్మ ఏమంటున్నాడు, వినడమే కదట, ఈ విన్న కథ మీకు తోచినంత వరకు ఇతరులకు చెబితే, చెప్పినందువల్ల అవతల వాడు విన్నందువల్ల మళ్ళీ మీ వంశాలు 7 7 14 తరముల వరకు బ్రహ్మలోకానికి పోతాయట. ఇంకా తేలిక చెప్పాలంటే మీలో ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు విని ఈ కథను ఇంటికి వెళ్ళగానే మీకు తోచిన భాషలో చెప్పారు. నేను చెప్పినట్టుగా ఆయన తీసుకు ఎలాగో చెప్పలేరు కదా, కాబట్టి మీకు తోచిన భాషలో చెప్పారు. ఇప్పుడు చెప్పడం వల్ల మీకు 7 తరములు గడిచిన వాళ్ళు రాబోయే 7 తరాలు. ఉదాహరణకి రాజారెడ్డి గారు ఉన్నారనుకుందాం, రాజారెడ్డి గారి యొక్క పై వంశస్థులు 7 తరాల వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కైలాసానికి వెళ్తారట. ఆ రాబోయే 7 తరాల వాళ్ళు కూడా ఈయన పురాణం ఇంట్లో చెప్పడం వల్ల రాబోయే 7 తరాల వాళ్ళు కూడా కైలాసానికి వెళ్తారు. ఇంకొక ఆయన ఎవరో విన్నారు, ఇంటికి వెళ్ళి చెప్పారు, చెబితే అవతలవాడు విన్నాడు కదా, వినడం వల్ల ఆయనకి యొక్క తరాలు 7 తరాల వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కైలాసానికి వెళ్తారు, రాబోయే 7 తరాల వాళ్ళు కూడా కైలాసానికి వెళ్తారు. అంటే చెప్పినవాడు విన్నవాడు తమ వంశంలో 8 తరాలు 7 తరాలని పవిత్రం చేయగలుగుతున్నారు. ఎంత గొప్పది ఈ కథ, అలా విన్నవాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు బ్రహ్మ. కాబట్టి మీరు వినడమే కాదు ఇతరులకు కూడా చెప్పండి, ఎంతో కొంత చెప్పండి, కనీసం అంతా చెప్పలేకపోయినా వింధ్యపర్వతం పెరిగిందిట, 7 గుర్రాలు వెళ్ళాయట, దాన్ని ఢీ కొట్టేయట, రథం ఆగిపోయిందట, కాలం ఆగిపోయిందట అని చెప్పినా చాలు కనీసం. దేవాలయంలో తక్కిన ఆలయం ఉపాలయాలు చూశాకే ప్రధాన దేవుణ్ణి చూడాలట అని చెప్పినా చాలు, ఎంతో కొంత మీకు గుర్తున్నంత వరకు చెప్పాలట. కొంతమంది అదృష్టవంతులు ఉంటారులేండి, 2 గంటల పురాణం వినేసి ఏం చెప్పారండి గురువుగారు అంటారు, ఏం చెప్పారండి అదే ఆలోచిస్తున్నామండి అంటారు మహానుభావులు. అలాంటి వాళ్ళ సంగతి మనం ఏం చేయలేం కనుక వాళ్ళు వినడంతో ధరిస్తారంతే మరి. కానీ కొందరు తప్పక చెప్పగలుగుతారు. ఇందాక ఒక అమ్మాయి అందనమాట, మీరు చెప్పిన కాశీఖండం విన్నామండి, అందుకే మా తాతగారు చివరి రోజుల్లో కాశీ వెళదాం అనుకున్నారు, వెళ్ళలేకపోయారు, ఈ కాశీఖండం అందుకే చెప్పిస్తున్నాం అంది. ఓరి నాయనం అంటే ఈ అమ్మాయి చాలా శ్రద్ధగా వింటుందని అర్థమైంది. ఈ రకంగా నేను అదృష్టంతోనే నేను చెప్పిన పురాణం వినడమే కాకుండా దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ తాతగారు అది విని తరించాలని కోరిందంటే, ఇలాంటి మనవరాలని కన్న తాతగారు నిజంగా గ్యారంటీగా దాత దగ్గర కడతాడు. దాత అంటే బ్రహ్మ. తాతగారి కోసం ఈ దాతగారిని ప్రార్థించిందన్నమాట అమ్మాయి. అదృష్టవంతులు వీళ్ళంతా కూడా. ఇవన్నీ బ్రహ్మ చెప్పి ఎంత ఎందుకు చెప్పాడంటారు ఉపోద్ఘాతం రాగానే మీరు ఎందుకు వచ్చారని అడగల, ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు ఈ పని చేశారు వాళ్ళు ఈ పని చేశారని ఇంత వర్ణించింది. ఎందుకంటే దేవతలు ఋషులు ఇది విని భూలోక వాళ్ళకి చెబుతారు. భూలోకంలో వాళ్ళు ఇది విని ఓహో మనం నరకానికి వెళ్లకుండా బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే ఈ పనులు చెయ్యాలన్నమాట అని గ్రహించి ఆ పనులు చేస్తారు, చేసి తరిస్తారు. ఇంతమందికి ఈ సందేశం ఇవ్వడానికి దాత ఇన్ని విషయాలు చెప్పాడనమాట. అంతా అయ్యాక ఇప్పుడు చెప్పండి ఇంద్రాది దేవతలారా వాట్ కెన్ ఐ డూ అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాడండి, అందుకని మీకు నేనేం చెయ్యాలి ఏం పని మీద వచ్చారు అనగానే, ప్రభు అన్నీ నీకు తెలుసు, తెలుసుంటూ కూడా మమ్మల్ని అడుగుతున్నావు. వింధ్యపర్వతం శరీరం పెంచటం వల్ల సూర్యుడి రథం దానికి ఢీకొట్టి ఆగిపోయింది, దానివల్ల సూర్యుడి గమనం ఆగిపోవటంతో కాలం స్తంభించింది, కాలం స్తంభించి లోకాలన్నీ అట్టుడికి పోతున్నాయి. సూర్యుడు యథాతథంగా తిరగాలి, పగలు రాత్రి కాలచక్రం అంతా తిరగాలి, అన్ని కార్యాలు సక్రమంగా జరగాలి, భూలోకవాసులు ఇటు దేవలోకవాసులు పాతాళలోకవాసులు సుఖం పొందాలి, కాబట్టి వింధ్యం కిందకి దిగేలా చెయ్యి అనగానే ఆయన నవ్వి, వింధ్యపర్వతానికి నేను ఒకప్పుడు ఒక వరం ఇచ్చాను, పైకి కిందకి ఎదగ్గలవు దెగ్గలవు అని వరం ఇచ్చాను. ఆ వరం ఇచ్చినప్పుడు వింధ్యపర్వతం నేను పైకి ఎదిగినప్పుడు నువ్వు మధ్యలో వచ్చి కిందకి దిక్కమని అడగకూడదు, నువ్వు నాకు వరం ఇచ్చావు కాబట్టి వరాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీది, నాకు ఎప్పుడో ఒకప్పుడు తెక్కొచ్చి పైకి లేచాక నువ్వు వచ్చి మళ్ళీ నేనే వరం ఇచ్చాను కనుక కిందకి దిగు అనకూడదు, ఈ మాట కూడా ఇమ్మనగానే నేను మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మాట తప్పకూడదు. పూర్వం మాట మీద నిలబడేవారు ఉండవు, అందుకని ఒకసారి మాట ఇస్తే ఇక మాట తప్పేవారు కదనమాట. ఇప్పుడు బ్రహ్మగారు మరి భక్తుడికి వరం ఇచ్చాడు, ఆ వరం తప్పకూడదు. నేను ఈ సమయంలో ఏం చేయలేను, మీకు ఉపకారం చేసే ఒక మహాత్ముణ్ణి చూపిస్తాను, ఆయనే అగస్త్య మహర్షి. అగస్త్యుడు ఇల్వలాసురుణ్ణి వాతాపిని చంపినవాడు, సముద్రం మొత్తం ఆపోసిన పెట్టాడు, అంత గొప్పవాడు. ఆయన కాశీలో ఉంటున్నాడు ఇప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ వింధ్యపర్వతం గర్వం తగ్గించండి అంటే క్షణాల్లో పనిచేస్తాడు, ఆయనకి అసాధ్యం లేదు, ఆయన దగ్గరికి పోండి అన్నాడు బ్రహ్మ. ఆయన కాశీలో ఉన్నాడు, మీరు కాశీకి వెళ్ళండి, మళ్ళీ అందరూ ఏసీ కంపార్ట్మెంట్ అంటే కష్టం, కిందకి దిగండి అన్నాడు ఆయన. అబ్బా బ్రహ్మగారు అంతటి వాడు, అగస్త్యుడు అంత గొప్పవాడు అని పొగిడాడంటే ఆయన ఎంత గొప్పవాడు అనుకుని దేవతలు కిందకి దిగారు. నిజంగా వాళ్ళకే తెలుసు కొంతవరకు అనుకోండి, ఆ అగస్త్యుడు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారండి. పూర్వం కాలకేయులు అని ఒక రాక్షస జాతి ఉండేది, వాళ్ళ పేరు కాలకేయులు, భయంకరులు వాళ్ళు. ఈ కాలకేయులు అనేవాళ్ళు దేవతల మీదకి దండయాత్రకు వచ్చారు, దేవతలతో యుద్ధం చేసి చిత కొట్టేస్తే దేవతలంతా కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు దేవతలకి సాయం చేసి చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం ఈ కాలకేయుల యొక్క తలకాయలు నరికేయడం మొదలెట్టింది. దాంతో వాళ్ళు హడిలిపోయి సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో దాక్కున్నాక విష్ణు వాళ్ళని క్షమించి వెళ్ళిపోయాడు. ఈ కాలకేయులు సముద్రంలో దాక్కున్న వాళ్ళు ఏం చేసేవారట, హఠాత్తుగా నీళ్ళల్లోంచి బయటకు వచ్చి దేవతల్ని చితక్కొట్టి మానవుల్ని ఆహారంగా బొక్కి పారిపోయేవారు. వాళ్ళు వాళ్ళు ఈ రాక్షసులు ఆహారం తీసుకోవడం ఎలా తీసుకుంటారో తెలుసా, మనకు మళ్ళీ కొంచెం కొంచెం అన్నం తినరు, ఒక్కసారి మనిషిని గుటుక్కుని మింగుతారన్నమాట. ఒక మనిషి మనిషిని వాళ్ళు క్షణంలో ఒక మనం శనగపప్పు పల్లి గింజ నవిల్లటి నవ్వులేస్తారు. అందుకే వాళ్ళు ఇక్కడికి రాకుండా చేశాను, లేకపోతే మిమ్మల్ని అందరినీ మింగేస్తే రాకుండా ఆ శ్రోతలు ఏమైపోతారు, మరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పురాణం చెప్పడానికి కష్టం కదా. వాళ్ళంత క్రూరులట, నీళ్లలోంచి బయటకు వచ్చి మనుషుల మీద పడి వాళ్ళని గుటుక్కుని మింగి నవ్విని ఆ మింగడంలో కూడా మళ్ళీ ఏదో కొంతమందినేమో మింగేవారట, కొంతమంది కర్ర 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 నవ్విలేవారట. మన ఎముకలు పుర్రెలు వాళ్ళు జంతికలు నవ్విల్లట్టుగా నవ్విని గొంతికలోంచి మింగేసేవారు. పోని వాళ్ళని చంపుదామని దేవతలు పెడితే సముద్రంలో దాక్కునేవారు. ఇప్పుడు ఈ సముద్రం కింద వాళ్ళు దాక్కోవడం వల్ల దేవతలు వాళ్ళని చంపలేకపోయారు. అందుకని దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వచ్చి సముద్రం అడ్డంగా ఉంది, సముద్ర జలం అంతా ఎండిపోతే మేము రాక్షసుల్ని చంపేస్తాం, సముద్రంలో నీళ్లు లేకుండా చేయమరగా గొప్పగా చెప్పారు. సముద్రంలో నీళ్లు తాగడం అంటే ఏమన్నా కిన్లే వాటర్ బాటిల్ తాగడమా? బాటిల్ ఎత్తి తాగడమే కష్టమే, ఈ పని నేను చేయలేను కానీ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి అన్నట్ట బ్రహ్మ. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గర మాట తీసుకుని బ్రహ్మగారి మాట విని అగస్త్యుని దగ్గరకు వచ్చి, అగస్త్య మహర్షి, సముద్రంలో దాక్కున్న రాక్షసుల్ని చంపాలంటే సముద్రంలో నీటి చుక్క లేకుండా చెయ్యి అనగా, అంతేనా నడవండి అన్నాడు ఈయన. ఒకసారి ఆలోచించండి, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి సముద్ర జలం అంతా తాగేయండి అంటే అంతేనా అని ఎవరన్నా అనగలరా? సముద్ర జలం తాగితే ఒక డ్రాపు తాగితేనే ఉప్పతనం తట్టుకోలేము, ఓ బిందు నీళ్ళు తాగితే అంతేనే కాదు అంతం అయిపోతాం. అటువంటిది అగస్త్యుడు ఇంతే ఈ పని నేను చేస్తానని సముద్రం దగ్గరకు వచ్చి మొత్తం సముద్రాన్ని చేతిలోకి వచ్చేయి అన్నట్ట. మొత్తం సముద్రం జలం చేతిలోకి ఆచమనం చేసేటప్పుడు ఉద్ధరిణితో నీళ్లు చేతిలో పోసుకుంటే ఎన్నుంటాయి, అన్ని నీళ్ళు కింద మారి వచ్చాయిట. ఒక్క పుడిసిలి ఇలా చేతిలోకి రాగానే ఆ మొత్తం నీరంతా గుటుక్కున ఓంకేశవాయ స్వాహ అని తాగాడు. ఇక రెండోసారి మాధవాయ స్వాహ లేదు, నారాయణాయ స్వాహ లేదు, ఒక్క గుటకలో తాగేసేట. ఏక చుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడు అంటాడు ఎర్రాప్రగడ మహాభారతంలో అగస్త్యుడి గురించి. ఒకే ఒక్క దీని ఏమంటో పుడిసిరి అంటాం అన్నమాట, ఈ చేతిలోకి ఇలాగా మడత పెడితే దాన్ని పుడిసిరి అంటారు. ఒక్క పుడిసిరిలోకి మొత్తం నీరు సముద్రం నీరు తీసుకుని గుటుక్కుని తాగి సముద్ర గర్వం అణిచినవాడు అంతటి గొప్పవాడు కాబట్టే ఆయన దగ్గరికి వెళ్ళమని బ్రహ్మ అన్నాడు. వెంటనే దేవతలంతా ఇప్పుడు మనం అగస్త్యుణ్ణి శరణు తెచ్చుదాం అని భూలోకానికి వచ్చారు. ఆ రావడం రావడం కాశీకి కదా వాళ్ళు వచ్చేది, మరి కాశీలో ఉన్నాడు అప్పుడు అగస్త్యుడు అన్నమాట. అగస్త్యుడికి కాశీలో గంగాతీరంలో విశాలమైన ఆశ్రమం ఉంది, పెద్ద ఆశ్రమం కట్టుకుని అక్కడ ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళంతా కాశీ వచ్చారు. కాశీ వస్తూ వాళ్ళలో అనుకున్నారట, మనం ఎంత అదృష్టవంతులం, ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం చేశాం, మనం మహాపుణ్యము చేశాము గనుకనే వింధ్యపర్వతం సూర్యుడిని అడ్డం కొట్టాడు. వింధ్యపర్వతం పెరగకపోతే, సూర్యుడి రథం ఆగి ఉండకపోతే మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళం కదా. బ్రహ్మ దగ్గరికి వెళ్ళకపోతే బ్రహ్మ మనల్ని అగస్త్యుని దగ్గరికి వెళ్ళమనడు కదా. అగస్త్యుని దగ్గరికి వెళ్ళమనకపోతే ఆ వంకతో మనం కాశీరాము కదా. అంటే కాశీకి వచ్చి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం వింధ్యపర్వతం కలిగించాడు. లోకాలకు కష్టం వస్తే వచ్చింది, కానీ ఈ వంకతో మనం విశ్వేశ్వరుణ్ణి చూస్తున్నాం కదా. విశ్వేశ్వర దర్శనం అంటే మాటల ఒక్క పనితో రెండు ఫలితములు వస్తున్నాయి. ఏకక్రియ ద్వ్యర్థికరి, పని ఒకటి కానీ ఫలితములు రెండు. టూ వర్డ్స్ ఎట్టే షాట్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, కానీ దరిద్ర సామెత కానీ ఇది అందమైన పదం కదా. ఒక పని రెండు ఫలితాలు. ఏమిటి ఒక పని? వింధ్యపర్వతం యొక్క గర్వం తగ్గించడం ఒక పని. ఆ పనికి అగస్త్యుడు చూడడానికి వస్తున్న మనకి, ఈ వంకతో వస్తున్న మనకి కాశీ విశ్వేశ్వర దర్శనం అనే ఇంకో మహాఫలితం వస్తుంది. విశ్వేశ్వర దర్శనం గొప్ప ఫలితం, ఆ తర్వాత అగస్త్య దర్శనం రెండో ఫలితం. ఆహా, అవిముక్త క్షేత్రం, మోక్షక్షేత్రం, పవిత్ర క్షేత్రం. వారణాసికి వెళుతున్నాం, వారణాసికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుణ్ణి చూడబోతున్నామని పొంగిపోయారు. భక్తితో భూలోకానికి వచ్చారు, గంగానదిలో దిగారు. గంగా 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 అనుకుంటూ గంగలో బుడుంగు 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 అని ఒలిగి స్నానం చేశారు. దేవతలు ఎంత గంగా ప్రవాహంలో ఈదినా కొట్టుకుపోరు మనకి మళ్ళీ, అందువల్ల హాయిగా స్నానం చేశారట. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి. గంగా 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 అని మూడు సార్లు ఎవడైనా పలికితే చాలు, అలా పలకగానే గంగకి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సరూర్ నగర్లో ఉన్నా, ఎల్బీ నగర్లో ఉన్నా, ఉప్పల్లో ఉన్నా, గంగా 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 అని మూడు సార్లు అన్నాడు కదా, వాడి పాపాలు పోతాయి, విష్ణులోకానికి వెడతాడని ఒక పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో బ్రహ్మలోకం సగచ్చతి అంటే బ్రహ్మలోకం అంటే అక్కడ అపూర్వమైన పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తాడు. అంత పవిత్రమైనది గంగ. గంగలో స్నానం చెయ్యలేకపోయినా గంగా 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 అంటేనే పవిత్రం చేస్తోందంటే ఇక గంగకి వెళ్ళి భక్తితో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం పొందుతాడు వాడు? అటువంటి గంగలో మనం ములిగాం. మానవులు ఎంత అదృష్టవంతులు, తరచుగా కాశీ వెడుతున్నారు, గంగలో స్నానం చేస్తున్నారు అని మానవుల్ని ప్రశంసించారు దేవతలు. ఆ తర్వాత ముందుగా కాశీ వెళ్ళిన వాడు విఘ్నేశ్వరుణ్ణి చూడకుండా విశ్వేశ్వర దర్శనం చేయకూడదు. కాశీలో రెండు విఘ్నేశ్వరుల ఆలయాలు ఉన్నాయి ప్రధానమైనవి, ఒకటి చింతామణి గణపతి, ఒకటి డుంఠి విఘ్నేశ్వరుడు. డుంఠి విఘ్నేశ్వరుడికి దండం పెట్టాకే మొదటిసారి కాశీ వెళ్ళిన వాడు విశ్వేశ్వరుడి ఆలయంలో అడుగు పెట్టాలి, లేదా చింతామణి గణపతిని చూశాకైనా సరే లోపలికి వెళ్ళాలి, లేదా అక్కడ చాలామంది గణపతులు ఉన్నారు, ఆ గణపతులలో ఏదో ఒక గణపతికి ముందు నమస్కరించకుండా విశ్వేశ్వరుడు తన దర్శనానికి రావద్దని నిషేధించాడు. అసలు విఘ్నేశ్వర పూజ చేయకుండా ఏ పూజ చేయకూడదు. ఆదో పూజ్యో గణాధిపః, మొట్టమొదటి పూజారుహుడు గణపతియే. కాబట్టి ఎంతవాడైనా ముందుగా గణపతికి దండం పెట్టవలసిందే. ఆరికి కాశీ విశ్వేశ్వరుడు కూడా కాశీలో అడుగు పెడితే ముందు వాళ్ళ అబ్బాయికి దండం పెట్టాక తన ఆలయంలో కడతాడే. కాబట్టి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. ఈ లోపల కూడా పంచాయతనం, పవిత్రమైన ఈ అద్భుత ఆలయం ఉందే ఆలయంలో పంచాయతనం, శివ పంచాయతనం. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం చ మహేశ్వరం, ఇది శివ పంచాయతన స్తోత్రం, లింగపురాణంలో ఉంటుంది ఈ శ్లోకం. శివుడి యొక్క పంచాయతనం అంటే అందులో శివుడితో కలిపి ఐదుగురు ఉండాలి. ఎవరు వాళ్ళు? శివుడితో కలిపి ఆదిత్యం సూర్యుడు, అంబికాం అమ్మవారు, గణనాథం అంటే విఘ్నేశ్వరుడు, మహేశ్వరం శివుడు. ఈ విధంగా ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం చ మహేశ్వరం, ఈ ఐదుగురు ఉంటే దాన్ని శివ పంచాయతనం అంటారు. శివుడు ప్రధాన దేవత కనుక మధ్యలో ఉంటాడు, ఒకవైపు గణపతి, మరోవైపు విష్ణువు, మరోవైపు అమ్మవారు, ఇంకోవైపు సూర్యుడు ఉంటారు. ఈ నలుగురు చుట్టూ ఉన్న అపూర్వ ఆలయం, లోపల ఉన్న సామాన్యం అనుకుంటారేమో. పంచాయతనం ఎందుకు పెట్టారో తెలుసా? పంచాయతనము అంటే ఐదు ఆయతనము నివాసం, ఐదుగురి నివాసము అని అర్థం. అందులో ప్రధాన దేవత శివుడు, శివుడు కాకుండా ఇంకో నలుగురు ఉన్నారు, నలుగురిలో గణపతి ఉన్నాడు, సూర్యుడు ఉంటాడు, అమ్మ ఉంటుంది, విష్ణు ఉంటాడు. ఈ ఐదుగురు కలిస్తే శివుడి యొక్క పంచాక్షర మంత్రం అంట, నమశివాయ అనే పంచాక్షర మంత్రమే పంచాయతన రూపంలో నేను లోకానికి అందించానని శివుడు స్వయంగా చెప్పాడు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం చెప్పాలి మీకు. ఇవి తెలిస్తేనే మనం ఎలా దర్శనం చేసుకోవాలో శివుడిని తెలుస్తుంది. ఈశ్వరుడు ఒకప్పుడు సృష్టి ఆరంభకాలంలో ఈ లోకాలకి ఐదు భూతాలు అందించాలనుకున్నాడు. ఐదు భూతాలంటే అగ్ని, జలము, వాయువు, ఆకాశం, భూమి, పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అంటారు. ఈ ఐదు భూతాలని సృష్టించడం కోసం ఆయన ఏం చేశాడు? ఐదు ముఖములు సృష్టించుకున్నాడు. ముందుగా శివుడు మొట్టమొదట తనకు ఐదు ముఖాలు సృష్టించుకున్నాడు. ఈ ఐదు ముఖములు వరుసగా సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడ్డాయి. అందులో తత్పురుషము అనే ముఖం తూర్పు దిక్కు కేసి ఉంటుంది. శివుడికున్న ఐదు ముఖాల్లో తూర్పును చూసే ముఖం పేరు తత్పురుషం, పడమర చూసే ముఖం పేరు సద్యోజాతము, ఉత్తరం దిక్కు కేసి చేసి చూసే శివుడి ముఖం పేరు వామదేవం, దక్షిణం కేసున్న ముఖం అఘోరం అని పిలువబడుతుంది. ఒక ముఖం ఇలా పైకి ఉంటుంది, అది ఈశానము, పైకి చూస్తూ ఉంటుంది, ఆకాశాన్ని చూస్తుంది. అందుకే మీకు ధ్యాన శ్లోకంలో శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం, ఈశ్వరుడి యొక్క ఐదవ ముఖం శాంతస్వరూపం, దానికి అసలు కోపం రాదు, ఈ ముఖంతో కోపం తెచ్చుకోడు ఆయన. ఖం అంటే ఆకాశమును వ్యాప్తం, వ్యాపించి ఉంటుంది అదంతా, ఆకాశం అంతా వ్యాప్తి అయి ఉంటుంది, ఆకాశం కేసి చూసి ఆకాశం అంతా నిండి ఉంటుంది, అది కాంతిస్వరూపం అన్నారు. ఈ ఐదు ముఖాలు ముందు సృష్టించుకున్నాడు. ఈ ఐదు ముఖముల నుంచి వరుసగా ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే ఐదు భూతములు సృష్టించాడు. ఈ ఐదు భూతములకి మొట్టమొదట ఆయన పెట్టిన పేర్లు, ఆకాశానికి నభస్ అని పేరెట్టాడు, నభః అంటే ఆకాశం, వాయువుకి మరుత్ అని పేరు పెట్టాడు, అగ్నికి శిఖి అని పేరు పెట్టాడు, జలమునకు అంటే నీటికి వారి అని పేరు పెట్టాడు, భూమికి జియా అని పేరు పెట్టాడు. ఈ ఐదు భూతాలకి పేర్లు పెట్టాక వాటిల్లో ఉన్న మొదటక్షరాలన్నింటినీ కలెక్ట్ చేశాడు. నభః అంటే ఆకాశం అని చెప్పాను కదా, ఈ నభహలో మొదటక్షరం నకారం, ఈ నకారం ఓ పక్కన పెట్టాడు. మరుత్ అంటే వాయువు, ఈ మరుత్తులో ఉన్న మకారం నా పక్కన పెట్టాడు, అప్పుడు ఏమైంది అది నమః అయ్యింది. శిఖి అంటే అగ్ని, అందులో ఉన్న సి ఈ నమః పక్కన చేర్చాడు. వారి అంటే నీరు, అందులో ఉన్న వా అనే అక్షరం ఈ సి పక్కన పెట్టాడు. జ్యా అంటే భూమి, అందులో ఉన్న యా అనే అక్షరం వా పక్కన పెట్టాడు, అప్పుడు ఏమైంది అది నమశివాయ అయ్యింది. ఈ విధంగా ఐదు ముఖములు ధరించి ఐదింటి నుంచి ఐదు భూతములు ఏమేంటవి, నభము, మరుత్తు, శిఖి, వారి, జ్యా అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఐదు భూతములు సృష్టించి వాటిల్లో ఉన్న మొదటక్షములన్నీ కలిపి ఒక మహామంత్రం పంచాక్షరి మంత్రం నమశివాయ అనేది సృష్టించి లోకానికి ఇచ్చాడు. ఈ పంచాక్షరి మంత్రం జపం చెయ్యలేని వాళ్ళు ఏమవ్వాలి, అందరూ నమశివాయ అనలేరు, అందరికీ కథ తెలియదు, అందరికీ ఐదు ముఖాలు సజ్జోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అనే ముఖాలు ఉన్నాయని తెలియకపోవచ్చు, అసలు ఈ నామాలు ఉచ్చరించలేకపోవచ్చు, అయినా వీళ్ళని అనుగ్రహించాలనుకుని ఈ ఐదు ముఖములు ఈ పంచాక్షరి ఈ అంతా కలిపి ఐదు రూపములుగా మార్చాడు. ఆ ఐదు ముఖము ఆ రూపములే పంచాయతనము. కాబట్టి ఇప్పుడు ఆ లోపలకెళ్ళి మీరు చూస్తున్నారంటే ఎంత చూస్తున్నారని అర్థం. ఇది శివ పంచాయతనం అంటే, శివ పంచాయతనం చూడటం ద్వారా శివుడు ఐదు ముఖములని స్మరించినట్టే, ఐదు ముఖములను చూచినట్టే, పంచాక్షర జపం చేసినట్టే, పంచాక్షరి మంత్ర జపం చేసినట్టే ఐదు భూతముల గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నిజానికి మీరు పూర్తిగా అగ్నిని, పూర్తిగా భూమిని, పూర్తిగా ఆకాశాన్ని, పూర్తిగా జలాన్ని, పూర్తిగా వాయువుని చూడలేము. అసలు వాయువుని చూడలేము మనం, అవునా? కానీ ఇప్పుడు శివ పంచాయతనం చూసామంటే లోపలికెళ్ళి గుళ్ళోకి వెళ్ళి ఐదింటిని ఒకేసారి చూసిన మహాఫలితం పొందుతున్నారు. ఐదు భూతములు, ఐదు అక్షరముల మహామంత్రం, శివుడి ఐదు ముఖములు ఇన్ని ఉన్నాయట. అందుకని దానికి శివ పంచాయతనము, శివ పంచాయతనమును మించిన ఒక మహాశక్తి లేదు పొమ్మన్నారు. ఎంత శక్తి పక్క నుండి చూసేవాళ్ళు కొద్దిమంది ఉంటున్నారంటే ఎంతకాలం తెలియలేదు వాళ్ళ దురదృష్టం. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యాక అశేషంగా వచ్చి జనం దాన్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ జాతకాలు బాగుపడతాయి. ఎందుకంటే శక్తి ఎక్కడుంది, శక్తిని పొందితే అదృష్టం. నిధి ఉంది, నిధిని తవ్వుకెడితే లాభం. ఆ నిధి మాకు అక్కర్లేదండి, రత్నాలు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదండి అనుకున్న వాడి కర్మ అంతే. నవరత్నములతో కూడిన నిధిని వదిలిపెట్టి బొగ్గు ముక్కలు తవ్వుకెళ్ళినట్టు వెనకటి గౌడ రెండు. ఇవాళ బొగ్గు కూడా విలువైంది కాదనం, కానీ ఎంతైనా బొగ్గు బొగ్గే, కానీ ఈ నవరత్నాలు విలువ దానికి ఎక్కడ వస్తుంది వారు రేపొద్దున. అలాగే పరమ పవిత్రమైన ఒక నిధి ఇవాళ ఈ పక్కన మన పక్కన ఒక ఆలయం రూపంలో మనకున్నదనమాట. ఆ పంచాయతనములకు నమస్కారం గట్టిగా చేసుకోండి. వీటిల్లో మనం దర్శనం చేసుకునేటప్పుడు ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. కనుక నియమం ప్రకారంగా కాశీ వెళ్ళిన వాడు డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. అప్పుడు లోపలికి వెళ్ళాక మళ్ళీ డైరెక్ట్గా విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళకూడదు. అన్నపూర్ణ ఆలయంలో ప్రవేశించి ముందు అన్నపూర్ణ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఆ ఆలయం లోపల ఉన్న కుబేరుడు, సూర్యుడు వీళ్ళందరినీ చూసి అప్పుడు అన్నపూర్ణని దర్శించాలి, అమ్మని దర్శించాలి. అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడ శనైశ్చరుడు ఉంటాడు. శనైశ్చరుడికి ఎదురుగుండా, శనీశ్వరుడికి ఎదురుగుండా ఓ దీపం కూడా వెలిగించవచ్చు మనం. వెలిగించినా వెలిగించకపోయినా ఆయనకు దండం పెట్టుకుని అప్పుడు విశ్వేశ్వర ఆలయంలో ప్రవేశించాలి. న్యాయానికి ఆయన చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలి. వాళ్ళ జనం పెరిగారు కనుక ప్రదక్షిణ చేసినా చేయకపోయినా అప్పుడు శనైశ్చర దర్శనం అయ్యాక విశ్వేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి. అందులోంచి బయటికి రాగానే అక్కడున్న పెద్ద నందీశ్వరుణ్ణి, జ్ఞానవాపిని, సప్త ఋషుల్ని వీళ్ళందరినీ చూసి అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, విశాలాక్షి దర్శనానికి వెళ్ళాలి. కాశీ విశాలాక్షిని చూడాలి. విశాలాక్షి దర్శనం అయిన వెంటనే పక్కనే ఉంటాడు ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శివుడు. దానికి ధర్మేశ్వర మహాదేవుడు, ధర్మేశ్వర లింగం అని పేరు. అక్కడే యమధర్మరాజు తపస్సు చేసి ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు. యముడంతటి వాడు ప్రతిష్ఠించిన లింగం అది. ధర్మేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే వాళ్ళు నరకానికి రారని, నరకానికి వచ్చినా నేను వాళ్ళని పూజించి కైలాసానికి పంపిస్తానని యముడు వరమిచ్చాడండి. అందువల్ల అక్కడికి వెళ్ళాక తప్పక విశాలాక్షాలయానికి దగ్గరలోనే ఉంటుంది ఆ ధర్మేశ్వరాలయం, అది చూడండి. అక్కడే సావిత్రి ఉంటుంది, అక్షయ సావిత్రి, సావిత్రి వటవృక్షం అంటారు దాన్ని. ఆ వటవృక్షం దివోదాసు అనే ఒక రాజుగారు ఉన్నాడు, కాశీని పరిపాలించాడు. ఆయన ప్రతిష్ఠించిన దివోదాసేశ్వర లింగం అవి చూశాక అప్పుడు మీరు కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవ దర్శనము, కేశవుడు అనే పేరుతో విష్ణు అక్కడ ఉన్నాడు, మాధవుడు. ఆ మాధవుణ్ణి, ఆదికేశవుణ్ణి, విష్ణువుని కూడా చూడాలి. ఆదికేశవుడు ఆలయం రోడ్డులోంచి అక్కర్ల, గంగానది ఒక రేవులోంచి ఎక్కేస్తే అక్కడ ఒక పీఠం ఉంటుంది. అక్కడ చాలా అద్భుతమైనటువంటి చిన్న ఆలయం ఉంటుంది. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. కాశీకి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు, పోషకుడు విష్ణువు, ఈ ఇద్దరిని చూడాల్సింది. ఇది కాశీకి వెళ్ళిన వాడు తప్పక చేయవలసిన పని. ఇవి చేశాక మీ ఇష్టం, ఎన్ని రేవులైనా తిరగండి. మణికర్ణికా ఘట్టంలో స్నానం కూడా తప్పనిసరిగా ఒకసారైనా చేయాలన్నమాట. ఏమీ లేకుండా కాశీ వెళ్ళాం వచ్చామంటే ఊరికే కాశీం గచ్చన్ తృణం స్పృశన్ అన్నట్ట, కాశీ వెళ్ళాం గడ్డి పరకను పట్టుకొచ్చామన్నట్ట, గడ్డి పరకను ముట్టుకున్నామన్నట్ట. అలాంటి ప్రయోజనం ఉంటుంది కనుక మొదటిసారి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ చూడాలి. దేవతలకి శాస్త్రము తెలుసు కనుక ఈ మార్గంలో అన్నీ చూశారు, అత్యంత భక్తి శ్రద్ధలతో చూశారు. అన్నీ చూసి 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 అప్పుడు ఎక్కడున్నాడు అగస్త్యుడు, అగస్త్యుని ఆశ్రమం ఎక్కడ అనుకున్నారట. అగస్త్యుడు ఎక్కువసేపు ఎక్కడ ఉండడు, విఘ్నేశ్వరుడి దగ్గర కాసేపు, అమ్మవారి దగ్గర కాసేపు, విశ్వేశ్వరుడి దగ్గర కొంతసేపు ఉండి, విశ్వేశ్వర నీ పాదాలను ఎప్పుడు సేవించే భాగ్యం ఇయ్యి అంటట. అందుకని ఆయన ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ 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 మొత్తం మీద అగస్త్యుడు ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్నాడు, ఆయన ఆశ్రమానికే పోదాం అని దేవతలంతా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పుడు గంగానది యొక్క ఒడ్డున ఉన్న రేవులు ఉన్నాయే, వరుసగా మనకి 64 స్నానాల ఘట్టాలు. ఈ ఘట్టాలన్నీ పొడుగ్గా పూర్వం అగస్త్యుని ఆశ్రమం ఉండేది. అక్కడ గంగానదీ తీరంలో మారేడు తోట నాకాడు ఆయన, బిల్వవనం. బిల్వవనంలో చిన్న పాక వేసుకుని ఆ పాకలో ఉంటూ వీలున్నప్పుడల్లా మారేడు తోటలో తిరుగుతూ శివశివ అనుకుంటూ ఉంటాడు ఆయన. మారేడు ఆకులు, మారేడు కాయలు ఇవన్నీ శివుడి పూజకే వినియోగిస్తాడు. ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు. వీలున్నప్పుడల్లా జింక చర్మం మీద కూర్చుని శివశివ అనుకుంటాడు ఆయన. ఆయన భార్య లోపాముద్రతో పాటుగా అగస్త్యుడు అక్కడే ఎక్కువ కాలం ఉన్నాడు. ఆశ్రమం అంటే ఆయనకి చాలా ఇష్టం. అక్కడ ఆశ్రమంలో ఎక్కడున్నాడో వెతుక్కుంటూ ఉన్న దేవతలందరికీ ఎదురుగుండా కనబడ్డాట మహానుభావుడు అగస్త్యుడు. ఆయన మారేడు తోటలో ఉన్నాడు. దేవతలు చూసే సమయానికి అగస్త్యుడు ఎలా ఉన్నాడో తెలుసా, ఒళ్ళంతా విభూతి పూసేసుకుని మారేడు చెట్ల కింద కూర్చుని శివోదాత శివోభోక్త శివసర్వం శివోహంతు, నేనే శివుణ్ణి, శివుడు సర్వం వ్యాపించి ఉంటాడు, శివోహం అంటే శివుడికి నాకు తేడా లేదు, నేనే శివుణ్ణి. శివుడు ఎక్కడుంటాడు, అంతటా ఉంటాడు. నాకు అన్నం పెట్టేవాడు ఆయనే, ఇచ్చేవాడు ఆయన, పుచ్చుకునేవాడు ఆయన. ఈ మారేడు చెట్లు ఆయన, మారేడు ఆకులతో పూజించేది ఆయన్నే. ఆ పూజ అయ్యాక బిల్వపత్రాలని ఎండబెట్టి యజ్ఞంలో భస్మం చేసి ఆ బూడిదను పూసుకుంటానే మళ్ళీ ఆ విభూతి ఆయనే, ఆ విభూతి పూసుకుంటున్న నేను ఆయనే, సర్వం శివుడే అనుకుంటాడు ఆయన. ఎప్పుడు శివుడు 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 తప్పింకేవాడు అనమాట. శివశివ శివశివ అనుకుంటాడు ఆ మహాత్ముడు. ఏం వర్ణించారండి కాశీఖండంలో ఈ శ్లోకాన్ని, కాశీ మహిమ రాసిన శ్రీనాథ కవి అద్భుతమైన పద్యంలో రాశాడు. శివుడే దాత శివుండే భోక్త, శివుడే చేయు మఖాదిక్రియల్, శివుడే సర్వము నే శివుండనను చిల్తింపుతు, జాహ్నవీ సవిధ శ్రీపల్ల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీదవ నీలకంఠ అనుచు భావ్యు ధన్యాత్ముని. శివుడే ఇస్తున్నాడు, శివుడే అనుభవిస్తున్నాడు. అన్నం వండేది శివుడు, వడ్డించేది శివుడు, తినేది శివుడే. అంటే మావిడ శివుడే, అన్న పాత్ర శివుడే, అన్నము శివుడే, తింటున్న నేను ఆయనే. శివుడే సమస్తము చేస్తాడు. ఈ యజ్ఞములు చేసేది శివుడు, గుడిలో ఉండేది శివుడు, గుడి శివుడే, పురాణం వింటున్నవాళ్ళు శివుళ్ళు, చెబుతున్నవాడు శివుడు, సమస్తం శివుడే, నేనే శివుణ్ణి అని నిరంతరం శివ 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 అంటూ గంగానదీ తీరంలో ఉన్న మారేడు తోటలో ఒళ్ళంతా విభూతి పూసుకుని పులకించిపోతున్నటువంటి మహాత్ముణ్ణి, పొట్టివాణ్ణి, గట్టివాణ్ణి అగస్త్యుణ్ణి చూశాడు. ఆ అగస్త్య ఆశ్రమంలో ఒక తమాషా కనపడింది. అగస్త్యుడి ఆశ్రమంలో సింహాలున్నాయి, పులులున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అడవి గుర్రాలు అన్నమాట అవి, అడవి ఎనుబూతులు ఉన్నాయి, అడవిలో ఉండేటటువంటి ఎద్దులు, అడవి ఎద్దులు ఉన్నాయి. ఒకటేమిటండి, ఏం వర్ణించేశారండి మహానుభావుడు పోతన గారు అయితే గద్య రూపంలో రాశాడు, పద్యాలు శ్లోకాలు కుదరదనుకున్నాడంతే. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ ఫలిల సంతత శ్రీ స దంత కాంతి విద్య అవిద్య ఇత్యాది మాయాశక్తి స్వరూపం వయు కాశీనగర ప్రాంతంబునందు పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుకతాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు గల్వా మలక క్రముక కదంబ కరవీర కదలీ కపిత్త కాంచన కందరాళ శిరీష శింసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలి లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివారు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర సమంచిత చంచూపట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరస ప్రవాహ రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును పద్మరాగ తుష్య మరకత కాంచన కందరాళాది నవరత్న బహు మణిమయాధ్యనేక ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ ఝిల్లి శరభ హరి మర్కట శరభ శార్దూల సత్వ గంధ గజ గవయ గండభేరుండాది శరభ శార్దూలాది ఝిల్లి మత్తాది గాంధీవ క్రూర నిఖిల మృగ సన్నాహ సంచకిత శమన శరణాగత శమన కింకరంబున యొప్పు వనంబునందు అన్నారు. ఓ అద్భుతమైన వృక్షాలు, ఆ వృక్షాల మధ్యలో ఉన్నటువంటి పళ్ళు మామిడి పళ్ళు రాలుతున్నాయి. అక్కడ అన్ని ఎక్కువగా మారేడు పళ్ళు కదా, ఇంతంత మారేడు పళ్ళు ఉన్నాయట, ఆకులు రాలుతున్నాయట, ఈ మధ్యలో తిరుగుతున్నాయట. ఈ తిరుగుతున్నటువంటి మృగాల్లో కొన్ని మృగాలు అంతా చెప్పలేం కానీ సింహాలు, శార్దూలాలు అంటే పులులు, పెద్ద పెద్ద ఏనుగులు అంటే మదించిన ఏనుగులు, పైగా తోడేళ్ళు, ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద పాములు, ఇటువంటి రకరకాల మృగాలు ఉన్నాయి. వీటితో పాటు సాధు మృగాలు కూడా, జింకలున్నాయి, కుందేళ్ళున్నాయి, ఎనుగోతులు పక్కన తిరుగుతున్నటువంటి కొండ గొర్రెలు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి, పక్షులు తిరుగుతున్నాయి. ఇన్ని మృగాలు తిరుగుతూ ఉంటే ఆశ్రమం ఎలా ఉండాలి? సింహానికి ఎదురుగుండా ఏనుగు కనబడితే ఏనుగు కుంభస్థలం చీల్చి చెండాడుతుంది సింహం, పులికి ఎదురుగుండా మేక కనపడితే లేక ఆవు కనపడితే తినాలి, అలాగే కొండ గొర్రెకి ఎదురుగుండా కోతి కనపడితే కొట్టుకు తావాలి, పావుకి ఎదురుగుండా ముంగీస, మరో పక్కన ఎలక, మరో పక్కన చిలక, చిలక పక్కనేమో ఇదిగో మన కుమారస్వామి వాహనం మయూరం, ఇన్నున్నాయా. కానీ తమాషా ఏంటంటే ఏనుగులా తొండం ఎత్తి పట్టుకుంది, ఆ తొండం కింద కూర్చుని సింహం ప్రేమగా, ఏనుగా ఏనుగా నీ తొండం దగ్గర నుంచి ఉన్నటువంటి లాలాజలం నెత్తి మీద పోయివా, న్యాచురల్ ఏసీ కింద ఉంటుంది అందుట, ఏనుగు తొండం నుంచి వస్తున్నటువంటి ఈ లాలాజలం ఉంటుందే ఉమ్ము, అది నెత్తి మీద పడితే సింహానికి చల్లగా ఉంటుందన్నమాట. చక్కగా ఫ్యాన్ దగ్గర కూర్చున్నట్టు పూర్వం ఏం చేసేవారంటే విసిరికర్రని నీళ్లలో ముంచి వేసవకాలంలో ఇలా విసురుకునేవారు, అప్పుడు గాలితో పాటు నీళ్లు మీద పడతాయి, చల్లగా ఉంటుందన్నమాట. అలా ఏనుగు తొండం కింద సింహం కూర్చుంటే ఏనుగు చల్లదనం ఇస్తోంది, సింహానికి ఎదురుగుండా జింక కూర్చుంది, జింక పక్కనేమో పులి కూర్చుంది, పులి పక్కన ఆవు కూర్చుంది, ఆవు పక్కన మేక కూర్చుంది, మేక పక్కన పావు కూర్చుంది, పావుకి ఎదురుగుండా ఎలక కూర్చుంది, మరో పక్కన చిలక కూర్చుంది, నెమలి పక్కన పావులు కూర్చున్నాయి, నెమలికి పావులు కనపడితే సేమ్యాలు తిన్నట్టు తినేస్తాయి, నూడిల్స్, పావులు అంటే నూడిల్స్ అనమాట నెమళ్ళకి, పటకా పటకా పొడుచుకు తిట్టాయి. కానీ ఏం తిండలేదట, పరస్పర విరోధమున్న జంతువులు ఐకమత్యంతో కలిసిమెలిసి ఉన్నాయి. అందులో ఒక ఆడజింక ఉంది, ఆ జింక గర్భవతి, ఇంతలో పులి దగ్గరకు వచ్చి నీకేం పర్వాలేదు, ఇక్కడ బాగా పురుడు పోసుకుంటావు స్వామి, అగస్త్యుడి దర్శన దయ వల్ల నీకు ఏ లోటు ఉండదు, సిజేరియన్ చేసి డాక్టర్లు ఎవరు నీ దగ్గర బిల్లు వేయరు, నీకేం బెంగలేదు అని ఓ పెద్ద పులి వచ్చి గర్భంతో ఉన్న జింక పొట్ట మీద అలా నిమురుతోందిట. అసలు దిక్కుమాలి, మొగుడే ఆడవాళ్ళు అలా మిగన ఈ మధ్యకాలంలో నివరట్లేదు. భార్య గర్భవతి కాబట్టి వీడి దాని వీడు సినిమాకు పోతున్నాడు, వీడు నూడిల్స్ ఇస్తుంటున్నాడు, అవునా? పాపం పులి వచ్చి ప్రెగ్నెన్సీ అయినటువంటి ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి ఆడు జింక దగ్గరికి వెళ్ళి ప్రేమతో నిమురుతోందిట. ఎంతలో చిన్న పిల్ల కుందేలు పిల్ల ఒకటి వచ్చింది, అప్పుడే ఒక కుందేలు పిల్లను పెట్టింది. ఈ పిల్ల దగ్గరికి వెళ్ళి ఎవరు పెద్ద పాము ఒకటి సింహం ఒకటి, పిల్ల ఏం పర్వాలేదు కొంచెం నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా ఈ దుంపలు తిను ఈ ఆకులు తిను, పెద్దయ్యాక మనందరం కలిసి క్రికెట్ బ్యాట్తో ఆడుకుందాం అంటున్నాయిట. ఇలా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటున్నారు, ముచ్చట్లు ఆడుతున్నారు. అది మహర్షుల యొక్క మహాప్రభావం. వాళ్ళు సాత్వికులు, శాంతస్వరూపులు. ఆ మహాత్ముల ఆశ్రమంలో ఇన్ని భయంకర జంతువులు సాధు జంతువులు ఐకమత్యంతో కలిసి ఉంటున్నాయట. నేను పురాణం చెప్తున్నప్పుడు శత్రుత్వం మరిచిపోయి మీరు అందరూ కూర్చొని వింటున్నట్లుగా, ఇందులో కూడా అధిపత్యులు వాళ్ళు ఉంటారు కదా. ఎంత ఆ మహాత్ములు ఆ కాలం వేరనుకోండి, ఆ కాలం మళ్ళీ రావాలని కోరుకుందాం. కాసేపు అందరం అన్నీ మర్చిపోవాలన్నమాట. ఏదో కాసేపు ఏ రాజకీయ నాయకులుగానో ఉన్నప్పుడు విరోధం తప్ప ఉత్తప్పుడు ఐకమత్యంతో ఉండాలి అని మహర్షులు చాటారు. ఇది చూచి దేవతలు ఆశ్చర్యపోయి అందుకే ఋషి ఆశ్రమంలో మకాం పెడితే బాగుంటుందనేవారు పెద్దలు. ఈ మునీశ్వరుడు ఆశ్రమంలో కూర్చుంటే మనకి ఏ విధమైన అశాంతి ఉండదు, అందరూ ప్రశాంతంగా ఉంటాం అనుకున్నారు. ఇంతలో ముని చూచాడు, భార్యాసమేతంగా వాళ్ళని ఆహ్వానించి ఒక్కసారి లేచి నిలబడి మరి ఆహ్వానించి, ఆహా, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు వరుసగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు గ్రహాలు వచ్చారు. వాళ్లతో పాటు మహానుభావులు నక్షత్ర దేవతలు వచ్చారు. 27 నక్షత్రాలు దిగొచ్చాయట ఈయన దర్శనం కోసమని. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అని పిలువబడి ఈ నక్షత్ర దేవతలు, ఇంకా అనేకమైన దేవత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సురలు, సిద్ధులు, సాధ్యులు, పన్నగులు, చారణులు, అసురులు, విద్యాధురులు, గంధర్వులు ఏకకాలంలో రాశ్రమానికి వచ్చారు. ఇంతటి మహాత్ములకు ఏం చేస్తే రుణం తీరుతుంది? ప్రస్తుతానికి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎంతమందికి ఒకేసారి కూర్చోబెట్టి టిఫిన్లు ఇవ్వడం, కాఫీలు ఇవ్వడం అంటే ఏడాది పడుతుంది. అందుకని అందరికీ స్వాగతం పలుకుతున్నాను రెండు అన్నాడు. అందరినీ కూర్చోబెట్టాడు. ఏం పని మీద వచ్చారో చెప్పండి చేస్తామనగా అందరూ ఒకేసారి మాట్లాడితే బాగుండదు కదా, ఎవడదాన్ని వాడు సలహా ఇస్తే కష్టం. అందుకని అందరి తరపున పరమ పూజ్యుడు బృహస్పతి ముందుకొచ్చాడు. తెలివైన వాడు, వాక్చాతుర్యం కలిగిన వాడు, మాట్లాడితే ఇతరులకు అర్థమయ్యేలా మాట్లాడేవాడు బృహస్పతి అన్నమాట. మాట్లాడడం కాదు, మనం మాట్లాడేది ఇతరులకు అర్థం అవ్వాలి. మాట్లాడేది తేలికగా స్పష్టంగా ఇతరులకు అర్థమైతేనే వాడు వాక్చాతుర్యం కలిగిన వాడు అంటారు. ఏదో నా దారి నేను చెప్పకపోతే మీకు అర్థం కాకపోతే రెండో రోజు ఎవడు రాడు. కాబట్టి అవతల వాడికి మాట్లాడేది అర్థం అవ్వాలి. బృహస్పతి మాట్లాడితే అర్థం అవుతుంది. మా ఇంటికి ఒక ఆయన వచ్చేవాళ్ళు అండి, మా చిన్నప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చి, మహిష సంఘం వేమైన గట్టిగా నున్నదా, గాఢంబుగనున్న క్షీరంబుదెమ్ము అనేవాడు. ఈ గాఢం ఏమిటో, ఈ క్షీరం ఏమిటో, మహిష సంఘం ఏమిటో అర్థం అవ్వక జనాలు కాదు. అంటే మీ ఇంట్లో గేదెలు ఎక్కువగా ఉన్నాయా? గేదెలు ఎక్కువగా ఉంటే గాఢంబుగనున్న క్షీరం అంటే చిక్కగా ఉన్న పాలు, చక్కగా చిక్కగా పాలు తినంటే వదిలిపోలా. ఏమండి కాసిన పాలు కాచి బాగా ఎంత పట్టిక బెల్లం వేసేవాడిని అంటే ఇస్తారు. కానీ మీ ఇంట మహిష సంఘంబులు ఉన్నవా, గాఢంబుగు క్షీరంబుదెమ్ము అంటే అడిలి పారిపోతారు. శుభ్రంగా కాసిన మంచినీళ్ళు ఇమ్మంటే ఇస్తారు. కానీ ఆ పడంగా వారు వారి సలిలానంతం మందిరి ఏది పట్టుకు రమ్ము సలిలము అంటే వీడు ఆ దెబ్బకి అడిలిపాడు, అయ్యా దాహం వేస్తుందండి మంచిరిడమ్ము అంటే ఇస్తాడు. శీతలపేటి అంతర్గత జలంబుదెమ్ము అన్నాడు ఒక ఆయన మా ఇంటికి వచ్చి. అంటే ఏమిటి శీతలపేటి అంటే? ఫ్రిడ్జ్ట, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చిల్డ్ వాటర్ దెబ్బను అడుగుతేశం. ఇక చూడండి ఈ మధ్యకాలంలో అసలు సంస్కృతమే దూరం అయిపోతుంటే, ఇక శీతలపేటి అంతర్గత జలంబుదెమ్ము అంటే ఏం తెస్తాడు వాడు? అందుకని ఇతరులకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడడం కూడా ఒక కళ అన్నమాట. శ్లోకం చదివినా శ్లోకం అర్థం చెబితే మీరు వింటారు కానీ నా దారి నేను శ్లోకాలు చదువుకోకపోతే శ్లోకం పెడతారు. ఇప్పుడు అందుకని ఇలా అర్థమయ్యేలా మాట్లాడే మహాత్ముడు బృహస్పతి కనుక ఆయన్ని ముందుకు తింటారు దేవతలు. ఆయన వినయంగా ముందు అగస్త్యునికి తిరగకుండా, అమ్మ లోపాముద్ర, మీ ఆశ్రమంలో ఏ లోపాలు లేవు కదా, ఆశ్రమంలో చెట్లు బాగా పెరుగుతున్నాయా, నీళ్లు బాగా దొరుకుతున్నాయా, మీ ఆయనని ఎంతో ప్రేమగా నువ్వు చూస్తావు, ఆయన నిన్ను అంతకంటే గౌరవంగా చూస్తాడు, ఆదర్శ దంపతులు మీరు, మీ దంపతులు ఐకమత్యంతో ఎక్కడికి వెళ్ళినా కలిసి వెడతారట, ప్రపంచంలో కొంతమందిని మేము పొగుడుతూ ఉంటాం, అరుంధతి వశిష్ఠులు, లోపాముద్ర అగస్త్యులు, గౌతముడు అహల్య, అనసూయ అత్రి, ఇలాంటి మహాత్ముల్ని మేము ఆదర్శంగా స్వీకరిస్తాం, వీళ్ళని గురించి మనం మన పిల్లలకు చెప్పాలండోయ్. ఈ మధ్యకాలంలో పెళ్ళైన సంవత్సరం తర్వాత ఫస్ట్ మ్యారేజ్ డే చేసుకోవడమే గొప్పగా ఉంది, అంత ఐకమత్యంతో ఉంటున్నాం మనం. అటువంటిది 25 ఏళ్ళు పెళ్ళయిందండి మాకు, 50 ఏళ్ళు గడిచేయండి అన్నవాళ్ళు ఎవరన్నా కనబడితే వాళ్ళకి నెత్తి మీద కిరీటం పెట్టి పూజించాలన్నంత కోరిక కలుగుతుందన్నమాట. ఎక్కడ చూసినా తోసుంటా తోసుంటా అని తిట్టుకోవడమే తప్ప ఐకమత్యమే పోతుంది క్రమక్రమంగా. కారణం ఏంటంటే పిల్లల్లో తేడా వచ్చేసింది. కానీ ప్రేమతో ఐకమత్యంతో కలిసి ఉంటే ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది. పూర్వకాలంలో వాళ్ళకి కోపాలు లెక్క కాదు, భార్యకి కోపం వస్తే టక్కన భర్త కిక్కురుమనేవాడు కాదు, భార్యకి ఏదో కోపం వచ్చింది అప్పడల కరతో నెత్తిమీద కొడితే ఆహా అని ప్రేమతో పలకరించాలండి. కృష్ణుడు చూసి నేర్చుకోవాలి, సత్యభామ ఎడంకలతో తన్నింది, అప్పుడు ఆయన విడాక్ 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 అన్నాడా అనలేదు అనుంటే ఇవాళకి కథ మనం చెప్పుకునేవాళ్ళం కాదు. ఎడమకాలుతో సత్యభామాదేవి కృష్ణుడి తల మీద ఉన్న కిరీటాలు చూసేస్తే వెంటనే ఆయన నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబోని తాచినయది నాకు మన్ననయ్య చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నొచ్చు నొచ్చు నేననియద అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళ కొంతలా. ఎంత అందంగా అన్నాడండి, నేను నను అంటే నా అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, దేవతల పూజలు అందుకుని అంత గొప్పవాడిని నేను, కానీ నీ దగ్గర భవదీయ దాసుడు అన్నాడు, నీకు సేవకుండా అన్నాడండి. ఇలా అనాలి భర్త, భార్య ఎప్పుడైనా పొరపాటు తల్లింది కొట్టింది అప్పుడు వెంటనే నేను నీ సేవకుడిని, ఐ ఆమ్ ఆల్వేజ్ యువర్ సర్వెంట్ అన్నావా, ఇక ఆవిడకి ఎంత ఆనందం కలుగుతుంది. అయినా నేను మీకు చెప్పాలంటే ఆ మాత్రం సీనియర్ టాప్ మోస్ట్ సీనియర్స్ మీరంతా కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఆ మాత్రం తన్నులు తింటే ఎంత లాభం అండి. ఒక్కసారి తినకుండా ఉన్నవాడు ఉండడు, ఎక్కువసార్లు తినవాడు గొప్పవాడు. అందుకని కృష్ణుడు నేను అంత గొప్పవాడిని భవదీయ దాసుణ్ణి నువ్వు ప్రేమతో అలా తోసావు, సుకుమారంగా కాలితో తాచావు, తన్నేమనలేదు తాకేమనలా తాచావు అన్నాడు. అంటే మెల్లిగా అలా తోసావు, అది నాకు మన్నన, కిరీటం పెట్టి పూజించడం వంటి సన్మానం నాకు, అది ఇన్ని దండల కంటే ఈ సత్కారం గొప్పది. ఎక్కడైనా కోపం మానవా అన్నాడు కాబట్టి ఆ కుటుంబం నిలబడింది, సుఖంగా ఉన్నారు. అంతేగాని నన్ను తిడతావా, తన్నుతావా, అప్పడాల కడతావు కొడతావా అని పట్టుకుని కోర్టుకు వెళ్ళామంటే ఇంకేముంది, మొత్తం కాపురం పాడైపోతుంది. అలాగే అప్పుడప్పుడు భర్త కూడా ఏదో తెక్కువచ్చి కొంచెం కొట్టాడు అనుకోండి, సుకుమారంగా మూతి మీద ఒక్కడిచ్చాడు, ఏ రెండు పళ్ళు ఊడే, రెండే కదా డాక్టర్ గారి దగ్గర కడదాం అనుకోవాలి తప్ప నా పళ్ళు ఓడగొడతావా నీ పళ్ళు ఓడగొడతాను అన్నావా, ఇంకా కాపురం చెడిపోతుంది. అందుకని కొంచెం భార్యకు కోపం వస్తే భర్తయు, భర్తకు కోపం వస్తే భార్యయు తగ్గితే అప్పుడు ఐకమత్యంతో ఉంటారు. యావజ్జీవితం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా కాపురం చేసిన దంపతులు ఆ రోజుల్లో అగస్త్యుడు, లోపాముద్ర, అరుంధతి, వశిష్ఠుడు, ఎప్పుడూ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఏ మాట అనుకోలేదట వాళ్ళు. ఎంత కష్టం అండి అది. అలాంటి దంపతులు ఈ లోకంలో ఉంటారా అంటే నేను ఉన్నానులేండి. కాబట్టి అప్పుడప్పుడు ఉన్నవాళ్ళు ఉండకుండా ఉండరు. ఇప్పుడు లోపాముద్రతో అదే అన్నాడు ఆయన, ఎంత గొప్ప దంపతులమ్మా మీరు అని ఆవిడ ముందు పొగిడి, భర్తతో పని ఉన్నప్పుడు భార్యను పొగిడితే పనులు బాగా అవుతాయి. ఎవరితోనైనా పని ఉంటే డైరెక్ట్గా మగవాళ్ళకి చెప్పకుండా ఆవిడ పొగిడి, ఏమండి కొంచెం ఆయనకి రికమెండ్ చేయండి అంటే పని చేస్తారు. అంతేగాని రాగానే నీ మొహం నీకే వచ్చామ్మా, మీ ఆయన గొప్పవాడు అన్నావా, ఇది వాడిని ఇంటికి రానిచ్చారా, మీ సంగతి చూస్తాను ఉంటుంది ఆవిడ. అందుకని బృహస్పతి తెలివైన వాడు కనుక ముందు భార్యను పొగిడాడు, పొగిడిప్పుడు అగస్త్యునికేసి తిరిగాడు. మహర్షి, నీ తపశ్శక్తి వల్ల ఇల్వలుడు, వాతాపి అని పిలువబడే ఇద్దరు రాక్షసులు నశించారు. సముద్రాన్ని తాగి నివాత కవచ కాలకేయాది రాక్షస సంహారానికి దేవతలకు ఉపయోగపడ్డావు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేశావు. ఇప్పుడు నీతో పనిబడి బ్రహ్మ చెప్పగా వచ్చాం. నీకు తెలుసు, వింజపర్వతం శరీరం విపరీతంగా పెంచాడని. ఈ వింజపర్వతం మళ్ళీ కిందకి దిగాలి. ఆయన కిందకి దిగితే సూర్యుడి రథం యథాప్రకారంగా నడుస్తుంది. సూర్య రథ గమనము సాగడానికి వింజపర్వతం గర్వం తగ్గించి కిందకి దింపాలి. ఈ బాధ్యత నీది. ఈ పని చేసి పెట్టవా అనగానే దేవతలు వచ్చడిగితే కాదంటారా మరి? అందుకని సరేలేండి అలాగే చేస్తానని మాటిచ్చాడు. అమ్మయ్య అనుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే అగస్త్యుడు నెత్తి నోరు కొట్టుకుని భార్యతో అన్నాడు, అయ్యయ్యయ్యో, ఈ దేవతలంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను తొందరపడి మాటిచ్చేశాను. పర్వతాల రెక్కలు తగ్గొట్టిన ఇంద్రుడు ఈ పర్వతాన్ని వజ్రంతో దెబ్బ కొట్టలేడా? కుబేరుడు ఎంత గొప్పవాడు, ఈశానుడు ఎంత గొప్పవాడు, అగ్నిహోత్రుడు తలుచుకుంటే పర్వతాన్ని భస్మం చేయలేడా? ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు. వరుణుడు తలుచుకుంటే ఈ పర్వతాన్ని తన జలంతో ముక్కలు ముక్కలు చేయలేడా? ఇంతమంది హేమహేమీలంతా వచ్చి పర్వతం గర్వం తగ్గించమని నన్ను బతిమాలితే నేను తొందరపడి మాటిచ్చాను. మొగమాటం వల్ల పాడైపోయాను. ఎంత మాటిచ్చానని బాధపడ్డాట. ఎందుకో తెలుసా? ఈ క్షణం నుంచి ఇక కాశీకి ఆయన శాశ్వతంగా దూరం అయిపోవాలి. మీకు అనుమానం రావచ్చు కదా, కాశీకి ఎందుకండి శాశ్వతం? గర్వం అడిచి వెళ్ళి వెనక్కి రావచ్చు కదా అని. వింజపర్వతమునకు ఎవరి శాపము తగలకుండా బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. ఒక్క అగస్త్యుని శాపమే తగులుతుంది. అగస్త్యుడో ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా ఎవరిని శపించడు. ఇప్పుడు అగస్త్యుడు వింజపర్వతాన్ని కిందకి దిగమని చెప్పాలంటే కారణం ఒకటి ఉండాలి కదా. అందుకని నేను కాశీ వదిలి తీర్థయాత్రలకు వెళుతున్నాను అని కాశీ వదిలి ఎక్కడికో వెళ్ళాలి. ఈ తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు దారిలో ఈ వింజపర్వతం అడ్డొస్తుంది. నాయనా, వింజపర్వతమా, నేను అవతల వైపుకి వెళ్ళాలి, నువ్వు అడ్డం ఉన్నావు అనగానే వింజపర్వతానికి చాలా భయం అగస్త్యుడంటే. ఎందుకంటే అగస్త్యుడంటే అందరూ తొడుస్తారు, ఆయన శాప ఎవరికైనా తగులుతుంది. అందుకని ఈయన కోసం వాడు ఏం చేస్తాడు? పొడుగ్గా పెరిగిన వాడు ఈయన అవతలకి దిగడానికి దారిచ్చి కిందకి దిగుతాడు. ఇప్పుడు అగస్త్యుడు ఏం చేయాలి? నేను యువతల నుంచి అవతల కడతాను, మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఎదగడానికి వీల్లేదు, పైకి ఎదిగావని ఈ సంగతి చూస్తాను అంటాడు. కాబట్టి ఆయన ఎదగడు ఈయన తిరిగి వచ్చేదాకా. ఈయన తిరిగి మళ్ళీ కాశీకేసి వచ్చాడా, వింజపర్వతం మళ్ళీ యథాప్రకారంగా తయారవుతాడు. కాబట్టి యథాప్రకారంగా తయారవ్వకూడదంటే ఇక మళ్ళీ జన్మలో కాశీ రాకూడదు. ఆయన ఇంత గందరగోళం వల్ల కాశీకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు ఇప్పుడు. అందుకని నేను కాశీకి దూరం అయిపోతున్నాను, ఈ వంకతో దేవతలకు వరం ఇచ్చి అని వెంగతోటి ఏడ్చాట్టు ఇప్పుడు ఆయన. ఓ, చాలా బాధపడిపోయాడు ఆయన. ఆయన ఆవేదన, ఈ వింజపర్వతం కట్టడం ఎలా జరిగింది, ఈ వంకతో కాశీ యొక్క మహిమ అగస్త్యుడి ద్వారా మనకి ఎలా తెలిసిందనే విశేషాలు రేపు 2వ రోజు కార్యక్రమంలో